ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఇవ్వబడిన భాగము 18 మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుణ్ణి సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యుద్ధకు పొమ్ము. థ్యాంక్ యూ అన్న.
మంచిది సార్. తర్వాత 17-18 వచనాలు అనిల్ కుమార్ అన్న.
బైబిల్ స్టడీకి వచ్చిన అందరికి ప్రభు
మీ వాయిస్ కొద్దిగా లోగు ఉందన్న, ఒకసారి చెక్ చేసుకోండి.
నాకు ఇవ్వబడినటువంటి వచనము మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 17-18 వచనములు. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 17-18 వచనములు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకును తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యుడిగాను సుంకరిగాను ఎంచుకొనము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
సూర్య బ్రదర్, 19-20 వచనాలు డైరెక్ట్ గా మీరు వచనం చదవండి బ్రదర్.
వందనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురించి భూమి మీద ఏకీభవించినట్ల అది పరలోకమున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. వందనాలు.
తర్వాత సురేష్ అన్న, ట్రైనింగ్ టీమ్ నుంచి 21-22 వచనాలు.
21 వచనమండి. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్ల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లేనను, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్న. వందనాలు.
తర్వాత 27-28 వచనాలు, 23-24 వచనాలు సహోదరుడు సునీల్.
కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొని కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొక్కకు తేబడెను.
తర్వాత 25-26 వచనాలు చలముతన్న.
ఇరవై 25వ వచనము. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావత్తు నమ్మి అప్పు తీర్చవలేని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొరక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లుంతునని చెప్పగా ప్రజలు.
తర్వాత 27-28 వచనాలు ఆనంద్ కుమార్ గారు.
ప్రజలు బ్రదర్. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపు అనను.
తర్వాత 29-30 వచనాలు దీవనక.
అందుకు వాని తోడి దాసులు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాణ్ణి వేడుకొనను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసాల్లో వేయించను.
తర్వాత 31-32 వచనాలు ప్రేమ మేడం గారు.
కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక నీ అప్పంతయు క్షమించి తిని.
తర్వాత 33-34 వచనాలు గౌతమ్ మేడం
సార్. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత చెల్లించు వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరిచి వారికి వానిని అప్పగించాను. ఆమేన్.
చివరగా 35 వచనం యశోద మేడం గారు.
అందరికీ ప్రైజ్ లార్డ్. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను.
అందరూ చక్కగా వాక్యాన్ని చదివారు. చదివిన మీకు అందరికి వందనాలు. ఈ తిరిగి సమయాన్ని బైబుల్ స్టడీ నిర్వాహకులు మహేష్ సార్కి అప్పగిస్తున్నారు. సార్ వందనాలు. సార్
సామ్యూయేల్
సార్ వాయిస్ క్లియర్ సార్ తీసుకోండి సార్
అట్లా తీసుకుంటాను 5 మినిట్స్ నువ్వు నడిపించు.
మంచిదండి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు చదివిన వచనాలని మీ లోకల్ స్లాంగ్లో, అంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతంలో మీరు చదివిన వచనాలని సింప్లిఫై చేసి మాట్లాడాల్సి ఉంటుంది. లేనిది కలపకూడదు, ఉన్నది తీసివేయకుండా జాగ్రత్త వహించి మీరు చెప్పవలసిందిగా. అలాగే స్టడీ టీమ్ వారు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. పార్టిసిపెంట్స్ మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నవి. మంచిది, మొదటి నుంచి మళ్ళా వద్దాం మనం. స్వామి సార్, మీరు చదివిన వచనాలని మీ సొంత మాటలు చెప్పండి సార్.
సార్ వందనాలు సార్.
సార్ తీసుకోండి.
ఇక్కడ నాకు ఇవ్వబడిన 15 వచనములో అంటే నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా, అంటే నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే, అపరాధం చేసినా తప్పు చేస్తే అతని దగ్గరికి వెళ్లి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదమును తెలియజేయాలి. ఒకవేళ ఆ మాట వింటే నా సహోదరుని నేను సంపాదించుకున్నాను అని 16 వచనంలో ఒకవేళ నా సోదరుడు నా మాట వినకపోతే ఒకరిని లేదా ఇద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్లి ఇద్దరు ముగ్గురు సాక్షులు వారి మాట మీద ప్రతి విషయాన్ని రూఢిపరచాలి కాబట్టి ఆ విధంగా చేయాలని. అర్థమైంది సార్.
తర్వాత అనిల్ కుమార్ గారు అన్న, మీరు చదివిన వచనాల మీద మాట్లాడండి అన్న సొంత మాటల్లో.
వందనాలు. నాకు ఇవ్వబడినటువంటి 17 అతడు
వాయిస్ మీరు లోగా ఉందన్న.
ఓకేనా?
బెటర్ అన్న.
అతడు వారి మాట వినకపోతే ఆ విషయము సంఘములోని వారికి చెప్పాలి. సంఘము మాట కూడా అతను వినకపోతే అతన్ని మనకు అన్యునిగాను లేక పన్ను వసూలు చేసేవాడిగాను ఎంచుకోమని చెప్పినట్లు ఇక్కడ ఉన్నది బ్రదర్. అలాగే 18 భూమి మీద మనము వేటిని బంధించినను అవి పరలోకంలో బంధించబడతాది, మనము వేటిని విప్పినను అవి పరలోకంలో విప్పబడతాయని ఖచ్చితంగా చెప్పినట్లు ఉంది బ్రదర్. వందనాలు.
థ్యాంక్ యూ అన్న. సూర్య బ్రదర్, 19-20 వచనాల మీద.
వందనాలన్న. ప్రభు ఏం చెప్తున్నారంటే శిష్యులతో, మీలో ఇద్దరు దేని గురించైనా సరే భూమి మీద ఏకీభవించి వేడుకుంటే అది పరలోకమున్న తండ్రి వలన దొరుకుతుందని ప్రభువు చెప్తున్నారన్న. 20 వచనంలో ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ మీరు కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానని ప్రభు చెప్తున్నారన్న. వందనారన్న.
థ్యాంక్ యూ. తర్వాత సురేష్ అన్న 21-22 వచనాలు.
యేసుక్రీస్తు వారు సంఘ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను నా సహోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తే నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి, 7 సార్లు వరకు అని మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు సమాధానంగా 22 వచనంలో 7 సార్లు మట్టుకే కాదు 70 వరకు అన్నట్లుగా, అంటే అరౌండ్ 490 అన్నట్టుగా ఆయన అలంకారప్రాయంగా చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది అన్న. వందనాలు.
మంచిదన్న. తర్వాత సునీల్ బ్రదర్ గారు 23-24 వచనాలు.
వందనాలు అన్న. నా ఇక్కడ పరలోక రాజ్యాన్ని సేవకులతో లెక్క చూసుకుంటున్న రాజుతో పోల్చారు. అక్కడ వారు లెక్క చూస్తున్నప్పుడు అతనికి 10,000 తలాంతులు బాకీ ఉన్న ఒక దాసుని తన ఎదురు తీసుకొచ్చినట్టుగా ఉందన్న. వందనాలు.
తర్వాత అక్కడ ఒక మాట, అక్కడ ఎక్కడుందో అట్లే చెప్పడం కాదు, అక్కడ ఉన్న అర్థాన్ని సింప్లిఫై చేసి మాట్లాడటం మంచిది. తర్వాత చల్లముత్తన్న 25-26 వచనాలు.
వందనాలు. 25 వచనము. మరి అప్పు తెరచడానికి మరి వాని కాడ ఏమి లేనందున మరి యజమానుడు పిలిపించి మరి వాణిని మరి భార్యను పిల్లలను మరి ఆయన కలిగినటువంటి మరి సమస్తాన్ని అమ్మి మరి అప్పు తీర్చాలనేసి ఆజ్ఞాపిస్తాడు. తర్వాత ఆ దాసుడు మరి యజమాని దగ్గర మరి సాగిలపడంటే సాష్టాంగం పడి మృతి అంటే వేడుకుంటాడు. మరి నా ఎడల ఒక మరి ఓర్చుకును మరి నాకు మరి నీకు అంతయు నేను మరి చెల్లిస్తానని చెప్పి మరి ఆ దాసుడు మరి చెప్తాడు. రామరాజ్.
మంచిదండి. తర్వాత 27-28 వచనాలు. ఆనంద్ కుమార్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ సార్. ఆ సాష్టాంగపడి రిక్వెస్ట్ అడిగినప్పుడు ఆ యజమానుడు ఆ దాసుని క్షమించి అతని మీద కనికరపడి అతను విడిచిపెడతాడు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్లి తనకు 100 దేనారులు అంటే 50 రూపాయలు అప్పు ఉన్న తన తోటి దాసుడు లో ఒకరిని వాణ్ణి చూసి వాణ్ణి గొంతు పట్టుకొని నువ్వు నాకు ఇవ్వవలసిన బాకీ చెల్లించు అంటున్నాడు.
తర్వాత దీవినక 29-30 వచనాలు.
ఆ పనివాడు అతని ముందర మోకరిచ్చి కొంచెం సమయం ఇవ్వు నీ అప్పంతా తీర్చేస్తానని అడుగుతాడు. కానీ అతను సమయం ఇవ్వకుండా అతన్ని అప్పంతా చెల్లించే వరకు కారాగారంలో వేయిస్తాడు. తమ్ముడు ప్రైజ్లాడ్.
మంచిది. తర్వాత 31-32 వచనాలు. ప్రేమ మేడం.
ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా తన దగ్గర ఉన్నటువంటి అక్కడ దగ్గర ఉన్న దాసులందరూ చూశారు. చాలా వేదన పడి బాధపడి జరిగినదంతా వచ్చి యజమానికి అక్కడ జరిగిందంతా వచ్చి చెప్పినారు. అప్పుడు ఆ యజమానుడు అతని పిలిపించి, అరే నీకెంత సహాయం చేశాను, నువ్వు నన్ను వేడుకున్నావు, నన్ను రిక్వెస్ట్ చేశావు కాబట్టి నీ తప్పంతా క్షమించినాను అని అతని దూషిస్తున్నాడు, అంటే తిడుతున్నాడు.
మంచిది. తర్వాత 33-34 వచనాలు. గౌతమ్ మేడం.
నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండేను కదా అని యజమానుడు ఆ దాసుడితో చెప్పినప్పుడు, తర్వాత యజమానుడు వచ్చేసి ఆ తోడిదాసుని ఆయనకి చెల్లించవలసింది కూడా చెల్లించేంత వరకు బాధపరిచే వాళ్ళకి ఆయన అప్పగించినట్లుగా చూసుకోవచ్చు అక్కడ.
తర్వాత 35వ వచనం యశోద మేడం గారు.
దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తాడో మనం కూడా ఇతరులను హృదయపూర్వకంగా క్షమించగలగాలి. మనం ఇతరులను క్షమించలేకపోతే దేవుడు కూడా మన పట్ల క్షమాపణ, దేవుడి నుండి మనం క్షమాపణ పోగొట్టుకుంటాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మంచిది. ఇప్పుడు ఈ సులభ భాషలో చెప్పిన ఈ సమయంలో ఎవరైనా ఏమైనా మిస్ చేసి ఉంటే, లేకపోతే లేనిది కలిపి ఉంటే మాట్లాడాలి. ఈ సమయాన్ని తిరిగి నేను అధ్యక్షులు మహేష్ గారికి అప్పగిస్తున్నాను. సార్ వందనాలు. సార్
వందనాలు. నా వాయిస్ వస్తుందా?
సార్ వెరీ క్లియర్ సార్.
థ్యాంక్ యూ. బైబిల్ స్టడీ నడిపిస్తా ఉన్నా శామ్యూయేలుకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే స్టడీ టీంకి వందనాలు. చక్కగా స్పష్టంగా వాక్యాన్ని చదివారు. అట్లాగే సొంత మాటల్లో పంచుకోమంటే సొంత మాటల్లో పంచుకున్నారు. అట్లాగే పార్టిసిపెంట్స్ మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. చాట్ బాక్స్ లో మీరు కూడా ఇన్వాల్వ్ కావచ్చు, తప్పకుండా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ సొంత మాటలో చదివిన దాని విషయంలో అభ్యంతరాలు ఉంటే మాట్లాడాలి. మనం తర్వాత బైబిల్ స్టడీలో చూసే విషయం చదివిన వారు సొంత మాటలో చెప్పిన తర్వాత వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే టీం సభ్యులు ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. అంటే ఉన్న వాక్యాన్ని మిస్ చేసిన, లేని మాట అందులో కలిపిన, లేదా అక్కడ ఉన్న వాక్యానికి వేరే భాష్యం చెప్పిన, అది మీరేమైనా చెప్పగలిగితే వాక్యాన్ని ఎట్లాగ వాళ్ళు పొరపాటుగా చెప్తా ఉన్నారో సరి చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ వాక్య భాగం కాకుండా పక్క వాళ్ళు చెప్పింది కూడా మిస్ అయ్యింది, లేకపోతే పొరపాటు చెప్పారు, లేకపోతే లేని పెట్టేశారు అనిపిస్తే మీరు మాట్లాడితే వాళ్ళకి మేలు అవుతుంది. ఏమైనా మాట్లాడతారు? దీవెన
పదహారవ వచనంలో ఇద్దరిని ముగ్గురిని అని ఉంది సార్ మొదట, కానీ ఒకరిని లేక ఇద్దరు ముగ్గురిని ఎక్స్ట్రాగా వాడారు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
పదహారవ వచనంలో ఇద్దరు ముగ్గురు అన్న మాట దగ్గర ఒకరు అని కూడా వాడారు స్వామి. రైట్ అమ్మా, మంచి అబ్జర్వేషన్. ఇంకేమైనా మాట్లాడతారా? కరెక్షన్స్ ఏమైనా చెప్తారా?
ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడు బ్రదర్. ఆనంద్ బ్రదర్.
సార్ ప్రైజ్లాడు సార్. ఈ 15వ వచనంలో నీ ఎడల అనే పదాన్ని వ్యతిరేకంగా అని వాడారు సార్. ప్రైజ్లాడు సార్. ఒక్కటి
నీ ఎడల అంటే నీకు వ్యతిరేకంగా అని వాడారా?
అవును సార్. ప్రైజ్లాడు సార్.
అట్లాగే అది ఎందుకు మీకు తప్పు అనిపించింది అంటే ఇక్కడ నీకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే అని వాడడానికి దగ్గరగా ఉన్న పదమే కదా. అంటే లేనిది పెట్టినా ఉన్నది తీసేసినా వేరే అర్థం చెప్పిన నీ ఎడల నీకు వ్యతిరేకంగా అన్నది పెద్ద తప్పేం అవుదని అనిపించింది. అయినా మీ అబ్జర్వేషన్ బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా?
వందనాలు సార్.
ఎజ్రా 5 నుంచి 15 వచనంలో గద్దించారు అనేది బదులు చెప్పారు అని అన్నారు. గద్దించము అన్న మాట ఉంది, దానికి చెప్పారు. ఓకే. తర్వాత నా ఎడల అని ప్రస్తావించారు. కొంచెం మీరు చెప్పేవి ఎట్లా ఉండాలి అంటే వాళ్ళకి నిజమే నేను మిస్ చేశాను, నేను లేని పెట్టాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నట్టుగా ఉండాలి తప్ప మీరు సిల్లీ థింగ్స్ మాట్లాడుతున్నారు. దాన్ని సొంత మాటలో చెప్పండి అన్నప్పుడు అక్కడ మారుతుంది, కానీ మారితే మాత్రం భావం మారిపోకూడదు. లేకపోతే ఉన్నదాన్ని టచ్ చేయకుండా ఉండకూడదు, లేనిది పెట్టకూడదు. మీరు కొంచెం ఎందుకు వెరైటీగా అనిపించింది నాకు. అట్లా కాకుండా బ్లంటర్స్, మిస్టేక్స్, అవి దిద్దుకోవడానికి ఉపయోగపడే విషయాలుంటే మాత్రం మాట్లాడండి. ఎస్ బ్రదర్.
సార్ వందనాలు సార్. 27వ వచనంలో
అనిల్
సార్ 27వ వచనంలో అప్పు క్షమించును అనేది వదిలిపెట్టినట్లు మళ్ళీ వదిలిపెట్టారు సార్ చదివినప్పుడు.
27వ వచనం ఆనంద్ బ్రదర్ మాట్లాడినప్పుడు ఆ అప్పు క్షమించాను అన్న దాన్ని టచ్ చేయలేదు. బాగుంది అనిల్. ఇంకేమన్నా మాట్లాడతారా అట్లాగా? అమ్మా ప్రేమ సీఏ గారు
33-34 సిస్టర్ చదివినప్పుడు యాజ్ ఇట్ ఈస్ అందులో ఉండేది అట్లా చదివినట్లు అనిపించింది బ్రదర్. ప్లీజ్
అడుగుతారు. గౌతమి గారు చిత్తూరు మెడికల్ కోఆర్డినేటర్ ఆ సొంత మాటలో చెప్పమంటే ఉన్న చదివేశారు అన్నారు. బాగుందమ్మా, మంచి అబ్జర్వేషన్. అట్లాగే 18వ వచనం 18 అనిల్ కూడా సొంత భాష కాకుండా ఉన్నది చదివేశారని చెప్పి మంజులా విజయ్ మెదక్ నుంచి అంటారు. అట్లాగే అనిపించింది. ఇంకేమన్నా చెప్తారు? సరిపోతుంది, మీరు బాగానే వింటున్నారు, పక్క వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వింటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే మనం వాక్యాన్ని వదిలేయకూడదు, వాక్యంలో లేని పెట్టకూడదు, వాక్యం యొక్క భావాన్ని మార్చేయకూడదు. సొంత మాటలో చెప్పండి అన్నాక అది బయటపడుతుంది. అట్లాంటి బయటపడ్డాయి, అదే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ కరెక్షన్స్ చూసుకొని మీరు అట్లా రిపీట్ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. సో వాక్యాన్ని చదివారు, సొంత మాటల్లో కూడా చెప్పారు. మీరు యాక్టివ్ గా ఉన్నారు, చిత్తూరు తిరుపతి కోఆర్డినేటర్ అనిపించింది. మనం ఎక్కువ వాక్యాలు ఉన్నాయి, ఈ రోజు రేపటి కంప్లీట్ చేయాలి కాబట్టి ముందుకెళ్తున్నాను. తర్వాత ఒక ప్రశ్నలు, 8వ పాయింట్ ప్రశ్నలు సమాధానాలు. వచ్చిన మెంబడి వచ్చిన వెళ్ళిపోదాం. మీ వచ్చిన భాగాల్లో మీరు ప్రశ్నలు అడగడం కంటే కూడా పక్క వాళ్ళకి ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు క్లారిఫై చేయగలిగితే అది బాగుంటుంది. ఒకవేళ మీకు కూడా క్లారిటీ లేకపోతే మీరు అడిగితే పక్క వాళ్ళు మీకు ఏమన్నా క్లారిఫై చేస్తారు. అయితే ప్రశ్నలే కాకుండా మీరు సమాధానాలు కూడా చెప్పేస్తే బాగుంటుంది. నా ప్రశ్న ఇది, దానికి సమాధానం కూడా ఇది అని చెప్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. మనం వచ్చిన మెంబడి వచ్చిన డిస్కషన్కి వెళ్తా ఉన్నాం. అందులో 15-16 వచనాలు సహోదరు హెడ్ కాన్స్టేబుల్ స్వామి. స్వామి, నీ వాక్య భాగంలో నువ్వు మాట్లాడేది ఏమైనా ఉందా?
సార్ వందనా సార్.
మాట్లాడు.
సార్ ఇక్కడ నాకైతే ఏం డౌట్స్ అయితే ఏం లేవు సార్.
ఓకే, స్వామి క్లారిటీతో ఉన్నాడు. ఒకవేళ 15-16 వచనాల్లో స్టడీ టీంకి ఏమైనా క్లారిటీ కావాల్సి వస్తే తను చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. మీరు కూడా ఏమైనా అది అవసరం లేకపోతే అర్థం కాలేదు అనుకుంటేనే మీరు అడగండి. అందుకే అక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే మీ ప్రశ్న ప్యాసేజ్ ఇంకా అర్థం చేసుకోవడానికి వినేవాళ్ళకి మేలు చేసేలా ఉండాలి, ప్రయోజనకరమైన ప్రశ్నగా ఉండాలి. అట్లాంటివి ఉంటే అడగండి, లేకపోతే మనం ముందుకెళ్ళొచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా 15-16 వచనాల మీద? ఈవెన్ ఏమి లేవు అని మీరు చెప్పినా టైం సేవ్ అవుతుంది, మీరు అట్లా చూడడానికి బదులు ఉంటే అడగండి, లేకపోతే ఏమి లేవని ముందుకెళ్దాం, అక్కడ చిన్నదే కదా అర్థమవుతుంది కదా అన్నా సరిపోతుంది. అమ్మా చెప్పండి. ప్రేమ గారు,
నీ సహోదరుని సంపాదించుకుంటూ అంటే ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? ప్రైజ్ లార్డ్ బ్రదర్.
నీ సహోదరుని సంపాదించుకుంటూ స్వామి ఏమైనా మాట్లాడతావా?
సహోదరుని సంపాదించుకుంటేవి అని అంటే సార్, ఒకవేళ మన సంఘంలో గాని కుటుంబంలో గాని, సంఘం అనే కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు, అతడు తప్పు చేసినప్పుడు అతన్ని ఒంటరిగా వెళ్ళి మనం అతని తప్పును సరిదిద్ది, ఒకవేళ అతన్ని ఒకవేళ మనం సమాధాన పరుచుకొని మన దగ్గర చేర్చుకోగలిగితే మనం ఒక సహోదరుని మనం పొందుకున్నట్టుగా మనం అనుకోవచ్చు సార్.
బాగుంది. ఏమైనా ప్రేమ సిఏ గారి క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా?
ఓకే బ్రదర్, ప్రైజ్ రాండ్.
వాస్తవానికి ఆ ప్రశ్న మీకు రాకూడదు. ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందో చెప్తారా? మీకు అర్థం కాని ఏం కాదు అది.
చెప్తాను చెప్తాను. అంటే సహవాసం అంటే విశ్వాసుల గుంపు అని నేను అనుకుంటున్నాను బ్రదర్. అంటే ఆ వ్యక్తి తన ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పును రియలైజ్ అయ్యేలాగా అతనికి మాటి మాటి కూడా చెప్పి అతను సత్యాన్ని ఒప్పుకునేలాగా చేసుకోవడమే. అంటే మన సహవాసం నుంచి అతను వెళ్ళిపోకూడదు, మరలా తిరిగి సంపాదించుకోవడం అని నాకు అనిపించింది బ్రదర్. ప్రైజ్ రాడు బ్రదర్.
మరి ఎందుకు ప్రశ్న అడిగారమ్మా? మీకు బాగానే అర్థమైంది కదా, అంటే మిగతా వాళ్ళకి మేలు కలుగుతుందని అడిగారా?
అసలు కాదు బ్రదర్, అదేనా, ఇంకా ఏమన్నా వేరే అర్థం చెప్తారా అని.
అయితే అడగొద్దని కాదు, కానీ మీకు అర్థం అయితే మాత్రం అడగొద్దు, దానివల్ల టైం సేవ్ అవుతుంది. మీకు నిజంగా అర్థం కాకపోతే అడగండి. అందుకోసమే మేలు చేయి ప్రశ్నలు, ప్రయోజనకరమైన ప్రశ్నలు అన్న మాట దగ్గర అది ఎలాగే అర్థమవుతుంది, అంత అవసరం లేదు. ఇంకేమైనా అడుగుతారా 15-16 వచనాల్లో? దీవెన
సార్, ఇక్కడ 15 నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు ఒంటరిగా వెళ్లి గద్దించమనుంది సార్. ఒకవేళ నా ఎడల తప్పు చేస్తే నేను ఒంటరిగా వెళ్లి అతన్ని గద్దిస్తే గొడవ పెద్దదవుతుంది కదా సార్, అలా చేయడం
రీజనబుల్. ఏమి స్వామి, ఏమైనా మాట్లాడతావా
సార్? ఒంటరిగా వెళ్లి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు మనం కలుసుకోవడానికి అవకాశం ఉంటది, ఎందుకంటే అదే చేసినటువంటి తప్పును ఒకవేళ అందరి ముందట చెప్పడం ద్వారా ఇంకా అతడు రియలైజ్ అయ్యి అసలు సావాసంలోకి వెళ్లే సంఘంలోకి వెళ్లే మన దగ్గర నుంచే దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మొదటిగా ఒంటరిగా వెళ్లి అతన్ని సాధ్యమైనంత వరకు స్పష్ట వచ్చేంత వరకు మనం సమాధాన పరచుకోవడం మంచిది అని అనుకుంటున్నా సార్. వందనాలు సార్.
పాయింట్ అది కాదు. ఇప్పుడు నాకు నువ్వేదో నాకు ఇబ్బంది పెట్టి పనిచేసావు, నేను ఫైర్ మీద ఉంటాను, నీ దగ్గరకు వచ్చి ఎందుకు ఇట్లా చేసావు అని అనగానే నువ్వు ఫైర్ అవుతావు, దానివల్ల గొడవ అవుతుంది కదా, అది ఆవిడ ప్రశ్న. అట్లా అవదా?
తప్పు చేసినప్పుడు అంటే అట్లయితే సాధ్యమైనంత వరకు కాదు సార్, ఎందుకంటే మన మీద గొడవ పెట్టుకోవడానికి పోవట్లేదు కాబట్టి. ఒకవేళ గొడవ పెట్టినా మనం అక్కడ మనము ఓర్చుకునేటువంటి స్వభావం కలిగి వెళ్ళాలి.
ఏమన్నా స్టడీ టీం వాళ్ళు మాట్లాడతారా? 15 వచ్చిన మీద స్వామి చక్కగా చెప్పగలిగాడు, మీ ఆలోచన కూడా చెప్తారా?
బ్రదర్ ప్రైజ్ రాదు బ్రదర్.
ప్రేమాసమ్మా,
అతను ఒంటరిగా ఉన్నప్పుడు చెబితే కోపం వస్తుంది అనేది మాట్లాడేటప్పుడు మన మాట డైరెక్ట్ గా వెళ్ళి ఎందుకు నువ్వు అలా చెప్పావు అని అలా మాట్లాడితే ఎవరికన్నా కోపం వస్తుంది. అట్లా కాకుండా మన విశ్వాసే కాబట్టి మంచి దయగల మాటలు అని మీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు చాలా మంచివాళ్ళు కదా, మీరు ఎందుకు ఇట్లా ఒక్క మాట నాకు అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. మీరు నా సహోదరుడు కదా, నా విశ్వాసి కదా, మీరు ఎంత మంచి పేరుంది మీకు, ఈ విషయంలో మీరు ఇందుకు ఇట్లా చేయడం బాగుండదేమో తప్పే విధానంలో ఉంటుంది బ్రదర్. ప్రైజ్ రాదు బ్రదర్.
బాగుందమ్మా, అట్లాగే ఎవరికైనా చెప్పారా? సిఏ గా పనిచేస్తారు కాబట్టి జనరల్ గా పోలీసు వాళ్ళు మాట్లాడుతూ స్మూత్ గా బ్రదర్ సిస్టర్ వినండి చెప్తున్నాను, ఎందుకు అట్లాగా
చెప్పిన సందర్భాలు ఉంటాయి కదా బ్రదర్. మన డిపార్ట్మెంట్ లో కౌన్సిలింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి అనుగుణంగా చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు బ్రదర్. మన మాటలను బట్టి ఎదుటి
నేను అది అడగట్లా. మీ అనుభవంలో మిమ్మల్ని ఎవరైనా గాయపరిస్తే సంఘంలో మీరు వాళ్ళ విషయంలో ఇట్లాగే మాట్లాడారా, లేకపోతే ఇది కష్టం అబ్బాయి చెప్పడానికి బాగుంటది కానీ ప్రాక్టికల్ గా అట్లా అవదు అని అంటారా?
చెప్పడానికి అది కష్టమే బ్రదర్, కానీ ఇప్పుడు మనం దేవుళ్ళలో ఎదుగుతున్నాం, విశ్వాసులు అని పేరుంది మనకు. కాబట్టి మన మాటలు ముందు మేరు మాటలు. ఇప్పుడు అలా కొద్ది మారినాను బ్రదర్, నేను కూడా ఇప్పుడు చాలా మారాను. సందేహం కాదు, చాలా మారాను. దేవుడే మార్పు తీసుకొచ్చాడు. అట్లా మాటలే మాట్లాడాలి బ్రదర్. అట్లా మాట్లాడినప్పుడు తప్పక ఎదురు నుంచి వింటాడు. ప్రైజ్లాడు.
అలాగే మాట్లాడడం కష్టమే, కానీ అలా మాట్లాడడానికి ట్రై చేస్తేనే సొల్యూషన్ వస్తుంది. మామూలుగా మా సార్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనుకోండి, అట్లాగే మాట్లాడతారా?
అసలు ఇబ్బంది పెట్టడు బ్రదర్. ప్రైజ్లాడు.
అది కదా ప్రాబ్లం. సరే బాగుందమ్మా, చక్కగా చెప్పారు. ఇంకేమైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
యా సురేష్
సార్, ఇందాక స్వామి అన్న చెప్పిన సమాధానంలో ఒక చిన్న కరెక్షన్ సార్. అన్న అంటే సంఘం ఎడల తప్పు చేస్తే అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ నీ ఎడల అనే మాట స్పష్టంగా ఉంది సార్. అంటే వ్యక్తిగతంగా అతని గురించి ఏదైనా తన తోటి సహోదరుడు తప్పు చేసినప్పుడు అతడు కూడా వ్యక్తిగతంగా అతనితోనే మాట్లాడి అంటే ప్రేమతో గద్దించాలి. ఇక్కడ గద్దించనే మాటను కూడా ప్రేమతో గద్దించి అతను గద్దిస్తే అతను తన తప్పు తెలుసుకొని తనకి సహవాసంలో ఉంటాడు అనేది నాకు అర్థమైంది సార్. వందనాలు.
ఇక్కడ కరెక్షన్ చెప్పేది ఏముండదు. ఏకీభవిస్తున్నాను, విభేదిస్తున్నాను అని చెప్పడమే తప్ప నువ్వు కరెక్షన్ చెప్పడానికి అయిపోయింది. ఓన్లీ అక్కడే కరెక్షన్ సార్. రైట్ రైట్ అమ్మ, మీకేమైనా సమాధానం వచ్చిందో దీవెన? మేమేదో చెప్పడానికి ట్రై చేసాం
సార్. అక్కడ గద్దించమన్నారు సార్. వేరే వాళ్ళ ఎడల తప్పిదం చేస్తే మనం వెళ్ళి గద్దించినా ఓకే, గానీ మన వల్ల ఇబ్బంది పెట్టినప్పుడు మనం గద్దించే అవకాశం ఉండదు సార్. కొంచెం అందుకు డౌట్ వచ్చింది. అయినా గద్దించకుండా ప్రేమతో వాళ్ళతో మాట్లాడితే సరిపోతుందని నేను అర్థం చేసుకున్నా సార్. ఆ
గద్దించిన నీకెందుకు ఆ ప్రశ్న వచ్చింది అర్థమైంది. దానికోసం అని చెప్పి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే, గో అండ్ టెల్ హిమ్ హిజ్ ఫాల్ట్ బిట్వీన్ యూ అండ్ హిమ్ ఎలోన్. ఎక్కడ ఆ పొరపాటు జరిగిందో లేకపోతే ఏంటో ఆ తప్పిదో చెప్పు. గో అండ్ టెల్, వెళ్ళి వార్నింగ్ ఇవ్వు అన్నట్టుగా తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో అలా లేదు. అదొకసారి చూడండి, ఇది ట్రాన్స్లేషన్ 21st century పేజ్ ఏవి. ఎస్ బ్రదర్.
సార్ వందనాలు సార్. అంటే ఇక్కడ నీ సహోదరుడు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలు అన్నప్పుడు ఈ సంబంధం విశ్వాసుల మధ్య ఉన్న కుటుంబాలకు సంబంధించినట్టుగా అర్థమైంది సార్. ఇక్కడ అతడు నీ మాట వింటే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పొచ్చు సార్, యాకోబు పత్రిక 1:19 మనం ఎలా ఉండాలో ఇక్కడ మాట్లాడుతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు వాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చడు. కాబట్టి మనం ఓపిక కలిగి మన సహోదరుని దగ్గర మాట్లాడాలి అన్నట్టుగా నాకు ఈ వచనం ద్వారా అర్థమైంది సార్. వందనాలు.
బాగుంది దేవిన తల్లి. చూడు, అది యాంప్లిఫై వెర్షన్ కూడా పెట్టాను. ఏ వెర్షన్ లో చూసినా గో అండ్ షో హిమ్ హిజ్ ఫాల్ట్, వెళ్ళి ఆ పొరపాటు ఏంటో చూపించి. మేజర్ గా నేననే మాట ఏంటంటే సంపాదించుకోవాలి, పోగొట్టుకోకూడదు. అప్పుడు మనం ఖచ్చితంగా ఏమంటాము, కారాలు మిరియాలు నోరకుండానే సంపాదించుకోవాలనే యాటిట్యూడ్తో వెళ్ళాలి అన్నది ఇక్కడ సలహా. ఏమైనా అర్థమైందనుకోవచ్చా దీవెన?
సార్ సార్ అర్థమైంది సార్. వెళ్ళి చెప్పడం ద్వారా, సాత్వికంగా చెప్పడం ద్వారా సంపాదించుకుంటాం.
నాది ఇంకో మాట నేను నిన్న అడుగుతున్నాను. లేదు చెప్పలేదు, కడుపులో పెట్టుకున్నాము, అదేమైనా మంచిదా?
లేదు సార్, అలా ఉండడం వల్ల సమస్య పెద్దదవుతుంది సార్.
మరి ఇంకేంటి, చెప్తానంటే నువ్వు గొడవద్దంటావు, కడుపులో పెట్టుకుంటే గొడవద్దంటావు, అది చెప్పడమే మంచిదని అంటావు, అంతేనా?
అవును సార్. గద్దించకుండా మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు కదా సార్, వెళ్ళి చెప్పమని.
ఈ గద్దించు అన్న మాటను తీసుకొని వెళ్ళి వార్నింగ్ ఇమ్మని కాదు, గాని గో అండ్ షో ఆర్ గో అండ్ టెల్ అన్న పదం వాడబడ్డాయి. దాన్ని మనం మనసు పెడితే బాగుంటది. నా మీద ఉన్న పెద్ద బ్యాడ్ రిమార్క్ ఏంటంటే, నాకెవరైనా ఏదైనా చెప్తే వాళ్ళని అడిగేస్తాను అని చెప్పేసి, మీకేం చెప్పినా గొడవేనండి బాబు, మీరు వెళ్ళి వాళ్ళని అడిగేస్తారంటారు. మీరు అడగకుండా ఏం చేయాలి, కడుపులో పెట్టుకుని బాధపడితే కూర్చోవాలా? ఎంత అది అడిగేటప్పుడు కూడా ఎన్ని ఇమీడియట్ గా కాకుండా రెండు మూడు రోజులు ఆగితే ఈలోగా మనం ప్రార్థన కూడా చేసుకుంటాం, కూల్ గా ఉంటాం. కలిసినప్పుడు నవ్వుతా, ఏంటి ఎట్లా వినిపించింది ఏంటి అని అడిగితే అది రీసెంట్ గా నేను మళ్ళీ టైం ఎక్కువైపోతుంది. ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కోసమే మాట్లాడాడు, అనా నేను కాన్ఫరెన్స్ క్లోజ్ చేసామంటావు అంటున్నాడు అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. నేను నాకు బాధ అనిపించింది, ఏంటి కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తానన్నావంటే అడిగాను. నేను అట్లా అనలేదు సార్, ఎంతమంది ఏడుగురు వచ్చారని చెప్పేసి అంటే ఇంకేముందుకు ఆ సహవాసం అని అన్నాడు. నాకు బాధ అనిపించి మరి ఏం చేయమంటావు, తక్కువ మంది వచ్చారు క్లోజ్ చేసేమంటావా అని అన్నాను. అదే తప్ప నేను ఎందుకు క్లోజ్ చేస్తాను సార్ అన్నాడు. అడిగితే చాలా ప్రాబ్లమ్స్ పరిష్కారం వస్తుంది. అడగకుండా కడుపులో పెట్టుకొని వీడు ఇలాంటి వాడు ఈమె ఇలాంటిది అని మనం నెగిటివ్ డెవలప్ చేసుకోవడం కంటే కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఆ మాట్లాడే దానివల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, ఎక్కువ అవ్వకూడదు. అది ఒక మంచి పరిష్కారం కూడా. అడగకపోతే ఎప్పటికీ ఆ నెగిటివ్ థాట్ అట్లా ఉంటుంది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనిపిస్తుంది. మాట్లాడుకోవడం నా మట్టుకు నాకు చాలా మంచిది. నేనంటా నువ్వు నాకు చెప్పావు పరిష్కారం కోసం చెప్పావా లేకపోతే నేను లోపల పెట్టుకుని బీపీ పెంచుకోవాలని చెప్పావా అంటా. నీకు పరిష్కారం కావాలి మరి అడుగుతాను, నువ్వు కూడా నిలబడి నిజమే కదా అని అనాలి. నా పేరు చెప్పొద్దండి అనొద్దు, నా పేరు చెప్పొద్దు అన్నవాడు నాకెందుకు వచ్చి చెప్పావు అంటాను. కొంచెం మనం ఆలోచించగలిగితే అన్ని పరిష్కారాలకు సొల్యూషన్ చక్కటి వాక్య భాగం. ఇంకేమైనా మాట్లాడతారా ముందుకెళ్దాం?
సార్ వందనాలు సార్, ఒకటి యాడ్ చేస్తాను. సంఘంలో అంటే పాస్టర్లు దీంట్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని పర్సనల్ గా పోయి కౌన్సిలింగ్ చేయరు, కానీ దాన్ని మనసులో పెట్టుకుని టార్గెటెడ్ మెసేజ్ చేసి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి సార్.
మరి అంతే కదా, కడుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా శామ్యుయేల్ కనబడగానే ప్రసంగం మారిపోద్ది, అది మంచిది కూడా కాదు. ఎప్పుడైనా సరే వాక్యం యొక్క పరిష్కారం ఏంటంటే వెళ్ళి అర్థమయ్యేలాగా చెప్పి సంపాదించుకో, అది వాక్యం మనం చూపిస్తున్న మాదిరి. బాగుంది. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? 15-16 వచనాలు
సార్. 15 వచనంలో ఒక మాట మాట్లాడచ్చు సార్?
మాట్లాడు మాట్లాడు
సార్. ఒక మాట, ఒక రిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను సార్. 1 కొరింథీ 9:19-22
చాలా చాలా పెద్ద పోర్షన్ వాక్య టైం తక్కువ, పాయింట్ చెప్పు అవసరమైతే రిఫరెన్స్ లో ఎదిగే
సార్. సార్ అంటే మామూలుగా చెప్తున్నా సార్, అంటే పౌలు ఏ విధంగా సహోదరులను సంపాదించుకున్నాడో అక్కడ అర్థమవుతుంది సార్. అది నేను చెప్పాలనుకుంటున్నా సార్. యూదులను సంపాదించుకోవడానికి యూదుని వలె
నీ పాయింట్ ఏంటో చెప్పే, తర్వాత వాక్యాలు వివరణ అవసరమైతే వెళ్దాం.
ఓకే సార్. ఓకే సార్. అంటే ఏంటిది అంటే మనం మన సహోదరులను సంపాదించుకోవడానికి, ఎక్కువ మందిని సంపాదించుకోవాలంటే అందరికీ మనము దాసునిగా చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనిపిస్తుంది సార్. వందనం సార్.
మేబి ఈ వాక్యం ఏమో తప్పు చేస్తే మాట్లాడడం కోసం, నువ్వు మాట్లాడుతుందేమో ఏమీ లేకపోయినా మనిషిని సంపాదించుకోవడం కోసం, నాకంత రిలవెంట్ అనిపించలేదు. ముందుకెళ్దాం
సార్. సార్
ఏమైనా ఏమి ఒప్పుకోవా
సార్? సార్ ఓకే సార్. ఓకే
రైట్ రైట్. ఈ చాట్ బాక్స్ లో కూడా స్పందిస్తా ఉన్నారు. అందులో పుష్ప వేణి గారు అనంతపురం, ప్రేమతో చెప్పాలి అధికారంతో చెప్పకూడదు, Galatians 6:1 పెట్టారు. లుదియా రాజు, గద్దించకుండా ప్రేమతో చెప్పాలి. రైట్ బాగుంది. లిల్లీ రోజు గారు అంటారు, మన సహోదరుని తిరిగి సహవాసంలో చేర్చుకోవడమే మన గురి గాని అతను ఎంత చెడ్డవాడో అందరికి బట్టబయలు చేయడం కాదు, అందుకే ఒంటరిగా వెళ్ళమన్నాడు చిట్టమ్మ గారు. ఒంటరిగా ఉన్నప్పుడు వినని వారిని గద్దించి కూడా తనకి తప్పు చెప్పి తనకి ప్రవర్తన మార్చొచ్చును. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, మీరు అందరూ ఏకీభవించారు, ముందుకెళ్తున్నాను. ప్రశ్న ఉంది, 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 3 అనగా సహోదరుల వేరే వారా అని అడుగుతున్నారు శాంతిరాజు గారు, DFJ కొత్తగూడు. ఏమైనా మాట్లాడతావు స్వామి? ప్రశ్న మళ్ళీ అడగాల. 3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును అంటే ఎట్లా అర్థం? 3 సహోదరుల వేరే వారా, అది ప్రశ్న అయింది.
3 వేరే వారు కాదు సార్, వారు సంఘానికి సంబంధించిన వారే, వేరే వారు అయితే కాదు. ఒకటి సార్.
ఓకే.
ఇంకొకటి ఏంటంటే 3 2 అనేది ఆ సాక్ష్యం చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఆ ఇద్దరు ముగ్గురు అని మాట్లాడారు సార్.
ఇక్కడ ఏమన్నా నువ్వు కొంచెం వివరంలోకి వెళ్ళచ్చు. ఆ సాక్ష్యం చెల్లుబాటు అవ్వాలంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి అని ఎందుకు మాట్లాడుతున్నావు? అదేమి రూలు? ఏమైనా స్టడీ టీం వాళ్ళ ప్రశ్నకి ఏమైనా మాట్లాడతారా? ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట స్థిరపరచబడడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? స్టడీ టీం అమ్మా అభిప్రాయం అమ్మా.
పాత నిబంధనలో కూడా ఉంది బ్రదర్, ఎక్కడన్నా ఒక వ్యక్తిని మనం విచారించేటప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షులు పెట్టుకుని విచారించమని కూడా ఉంది. ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు సాక్షులు మన విశ్వాసులే, వారు ఒక్కరు మాట్లాడడం కంటే ఒకే మాటను మళ్ళా మృదువుగా ఆ ఇద్దరు ముగ్గురు చెప్తే ఇంకా కూడా అతను వింటే వినకపోవడం అనేది అతని ఇష్టం. కానీ ఇలా చెప్పడం వల్ల మా వరకు న్యాయం చేశాం, అతనికి ఆ సత్యాన్ని ఎరిగేలాగా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము అనేది ఉంటుంది బ్రదర్. అక్కడ తిరిగి సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంది.
పాత నిబంధనలో ఉంది అన్నారు కదా, దాన్ని ఏమన్నా కోట్ చేయగలుగుతారా?
గుర్తు రావట్లేదు బ్రదర్.
అట్లే ఇక్కడ ఏమన్నా ఒక్క మాట మాట్లాడితే సరిపోతుంది, ఏమన్నా పాత నిబంధనలు ఉన్న మాట ఏమన్నా కోట్ చేసి మాట్లాడగలుగుతారా? ఎందుకు ఇద్దరు ముగ్గురు నోట ప్రతి మాట స్థిరపరచబడాలి?
ద్వితీయోపదేశ కాండము 19:15 ఉంది సార్ మాట.
ఏముంది?
సత్యాన్ని అంగీకరించాలి అని అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు అన్నట్టుగా మరి ఒక మాట
చదివేయండి. కీ పాయింట్, నేను పాత నిబంధనలో ఉన్న వచ్చిన చదివేయండి, చదివేస్తే మనం దీన్ని న్యాయం చేస్తున్న ముందుకు వెళ్ళిపోవచ్చు.
రైట్ సార్, ఇక్కడ ఏముంటుందంటే సార్, ఒకడు చేయు సమస్త పాపంలో ఏ అపరాధం గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదను ముగ్గురు సాక్షుల మాట మీదను ప్రతి సంగతి స్థిరపరచబడును, కాబట్టి ఇద్దరు ముగ్గురు అని వాడబడింది సార్.
పాత నిబంధన రూలు ఇప్పుడు కూడా రూల్ ఏంటంటే ఒకరే మాట్లాడితే దానికి ఏమీ బేస్ ఉండదు, కనీసం ఇంకొకరు ఉండాలి సాక్షి, ముగ్గురు ఉండాలి. ఇంకా ముగ్గురు ఉంటే బలంగా ఉంటుంది, ఇంకొకరు ఉన్న దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. వేరే వాళ్ళు లేరు కాబట్టి మనం దాన్ని స్థిరపరచలేదు. ఆ మాట ధర్మశాస్త్ర రూలు, ఇప్పుడు రూలు కూడా అదే, దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారని ద్వితీయోపదేశకాండ 19:15 కోట్ చేస్తున్నారు. బాగుంది, మీరు వాక్యం కూడా కోట్ చేయగలిగారు. ముందుకెళ్దాం, మరి వేరే ప్రశ్నలు ఏమి లేవని భావిస్తున్నాను. స్వామి చక్కగా క్లారిటీతో నెక్స్ట్ 17:18 అని నీ వాక్య భాగంలో ఏమన్నా మాట్లాడే ఉన్నాయా?
సార్ మాట్లాడేది ఏం లేదు సార్, ప్రశ్న నాకు అర్థమైంది. రెండు వాక్యాలు నాకు అర్థమైనాయి సార్, నాకు క్లారిటీగా ఉన్నాయి సార్.
యా, అనిల్ క్లారిటీతో ఉన్నాడు, మీకేమన్నా ప్రశ్నలు ఉంటే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒక్క మాట నేను ఎఫ్సీ పత్రిక 4:15 నుంచి అనురాధ తను కోట్ చేశారు, ఏమంటదంటే తను రామ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వలే ఉండాలి. మీ కోట్ చేస్తున్న వాక్యాలన్నీ కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అండి. కాంటెక్స్ట్ ఏంటి? నీకు నొప్పి కలిగింది, ఆ నొప్పి కలిగినప్పుడు నువ్వు ఎట్లాగ రియాక్ట్ అవ్వాలి? మీరేమో సువార్తది లేకపోతే వేరేది తీసుకొచ్చి కలుపుతున్నారు, అది మోర్ ఓవర్ రిలవెంట్ కాదు అన్నది నా అభిప్రాయం. 17:18 అని క్లారిటీతో ఉన్నాడు, మీరు ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడిగితే ఆయన క్లారిఫై చేయగలుగుతాడు. స్టడీ టీమ్
సార్. టైలర్ సార్.
ఆనంద్ బ్రదర్
సార్, వందనాలు సార్. మనకు 17 చిన్న డౌట్ సార్, అతన్ని అన్యుని గాను సంకరణ గాను ఎంచుమవుతున్నాడు సార్. అక్కడ నీ సహోదరుడు అంటున్నాడు, అంటే ఇక్కడ తీర్పు తీర్చినట్లు ఉంటుంది సార్. మనకు లోక 6:37 కూడా చెప్తాడు కదా సార్, నేరస్తులని తీర్పు తీర్చకూడని.
తీర్పు తీర్చేవాడు తీర్పు తీర్చడానికి నువ్వేవాడు అంటున్నాడు కదా సార్.
అనిల్ బ్రదర్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరు ఏది మాట్లాడుతున్నారో స్పీడ్ గా సూట్ గా మాట్లాడితే టైం సేవ్ అవుతుంది. మీరు ఆలోచించుకుంటూ మాట్లాడటం కాకుండా ముందే ఆలోచించుకొని డైరెక్ట్ గా మీ ప్రశ్న ఏంటో ఆయనకు అర్థం అవ్వాలి కదా. అర్థమయ్యేలాగా అడగండి ప్రశ్న.
సార్ ఇక్కడ సహోదరుడు అంటున్నాడు నీ కన్నుని గాను సుంకను గాను ఎంచుమంటున్నాడు సార్. ఎంచుమంటున్నాడు అంటే ఇక్కడ తీర్పు తీర్చినట్టుగా అనిపిస్తుంది సార్. యేసు ప్రభు వారు తీర్పు తీర్చవద్దు అంటున్నాడు అక్కడ సార్. తీర్పు తీర్చడానికి నీవే
తీర్పు తీర్చవద్దు అని ప్రభు చెప్తున్నప్పుడు అన్యుడిగా సుంకరుగా ఎంచేయడం అంటే తీర్పు తీర్చడమే కదా, రెండు కాంట్రడిక్షన్ కదా అని అంటాడు ఆనంద్. యా అని మాట్లాడతావా
సార్? వందనాలు సార్. ఇక్కడ సుంకరుగా ఎంచమంటున్నారు కానీ తీర్పు తీర్చలేదు సార్. నువ్వు అతన్ని ఖచ్చితంగా నువ్వు ఈ శిక్ష చేసేసావు ఇది నీ అర్హుడు అనే తీర్పు తీర్చలే సార్. అతను ఎంచుకోమంటున్నాడు అంతే సార్. అక్కడ
ఓ అది తీర్పు తీర్చడం కిందకి రాదు అని అంటాడు అని. ఇంకేమైనా మాట్లాడతారా స్టడీ టీమ్? ఆనంద్ బ్రదర్ అడిగిన ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా?
ఇక్కడ తీర్పు తీర్చడం అయితే కాదని నాకు అనిపిస్తుంది బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ఇప్పుడు దాకా నేను చిత్తూరు టీమ్ లో అందరు యంగ్ టీమ్ ఉన్నారు, ఆ ప్రేమమ్మ యంగ్ టీమ్ లో జాయిన్ అవ్వలేదని అనుకున్నాను కానీ ఈ రోజే నాకు అర్థం అవుతుంది ఆ టీం అందరికంటే మీరే చాలా యంగ్ అని. చాలా సంతోషం. మీ పాయింట్ మర్చిపోయాను, మళ్ళీ చెప్పండి. ఎస్ అమ్మా చెప్పండి.
ఇక్కడ తీర్పు తీర్చడం అనే దానికి అవకాశమే లేదు బ్రదర్. అంటే ఒక అన్యుని గాను సుంకర గాని ఎంచుకుంటే సుంకర్లు అంటే మనకు తెలుసు అంటే యూదులే రోమన్ గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళు కదా సుంకర్లు. అంటే నువ్వు వేరేగా అనుకుంటారని అర్థమే గాని తీర్పు తీర్చడం కాదని నాకు అనిపిస్తుంది బ్రదర్.
చెప్పిందంటే మీరు ఏకీభవించారు. ఓకే బాగుంది. ఏమైనా మాట్లాడతారా? ఇంకొకరు మాట్లాడతారా? అన్యునిగా సుంకరిగా ఎంచుకోవడం తీర్పు తీర్చడం కిందకి రాదా? రాదు అని అంటే ప్రశ్నకు క్లారిటీ వచ్చేసినట్టే వస్తుంది అంటే మనకి కాంట్రడిక్షన్ అయ్యింది కదా. తీర్పు తీర్చొద్దని మిగతా వాక్యాలు ఉన్నాయి కదా, అది ప్రశ్న.
ఇప్పుడు తీర్పు తీర్చు అని అనలే కదా సరే వచనంలో, ఎంచుకో అన్నాడు.
అంటే తీర్పు తీర్చుంటేనే తీర్పు తీర్చినట్టు, అంతే తప్ప అలాంటి అన్యుడు సుంకరి అని నువ్వు అనుకుంటే తీర్పు తీర్చినట్టు కాదు అంటావు. అంతేనా స్వామి ఆ పదం ఉండాలంటావు?
సార్ అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే అన్నారు సార్. వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు గాని నువ్వు ఇది అది అని చెప్పలేదు సార్ అక్కడ.
వాళ్ళని అర్థం చేసుకోమనే తప్ప వాళ్ళని బయట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పడం కోసం కాదు అంటావు, అంతేనా?
అవును సార్. సంఘము అంటే వాళ్ళు మాట వింటే ఒకవేళ ఓకే, వినకపోతే ఈ విధంగా అర్థం చేసుకో, ఈ విధంగా ఉండేటట్లుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఆ విధంగా అర్థం చేసుకుని వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలని మాట్లాడినట్టుగా వింటున్నా సార్. అర్థమవుతుంది సార్.
బాగుంది. ఏమైనా ఆనంద్ బ్రదర్ కి మేము సమాధానం చెప్పగలిగామా? మా డిస్కషన్ ఏమైనా మీకు ఉపయోగపడిందా? ఆనంద్ క్లియర్ అయింది. చక్కటి ఆలోచన ఏంటంటే అది మనం అవగాహనలోకి రావటం, ఆ వ్యక్తిని అంచనా వేయటం చాలాసార్లు అనిపిస్తుంది. వాడు పాపం చేసి కూడా ఇంకా దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా బొంగుతా ఉంటే ఈయన బలహీనుడు లేకపోతే ఈయన వేషధారి అని మనకు ఒక అర్థం అవుతుంది. అర్థం చేసుకోవడం కొరకు తప్ప ఆ వ్యక్తిని ఓపెన్ గా ప్రొక్లైమ్ చేయడం కోసం కాదు అని స్టడీ టీమ్ అంటున్నారు. చాట్ బాక్స్ లో కూడా అట్లాగే పెడుతున్నారు.
సజీవ వాహినిలో ఏమిచ్చినారంటే అంటే సంఘం మేలు కొరకు బహిష్కరించాల్సి ఉంటది అని ఇచ్చిండారు సార్. ఇది మనం ప్రీవియస్ స్టడీలో కూడా చేసాం సార్, మొత్తం 6లో కూడా. వందనాలు సార్.
ఒక్క నిమిషం, పండితులు ఏం చెప్తున్నారో కూడా పేర్లకు చూసేస్తే అయిపోద్ది. నేను 15వ వచనంలో ఇక్కడ ఒంటరిగా వెళ్ళు అన్న కాడ మనం మాట్లాడుకున్నాం కదా. ఒంటరిగా అంటే సఖ్యత కలగటం ఇక అసాధ్యమని స్పష్టమయ్యేంత వరకు ఇతరులతో చెప్పొద్దు. సాధ్యమైనంత వరకు ఇంకొకరికి మీరు చెప్పకుండానే మీరు మీరు సాల్వ్ చేసుకోవడమే బాగుంటుంది అని అన్నారు. ఇది చాలా చక్కటి మాట. సమాధానం చేకూర్చాలంటే చెప్పుడు మాటలు ప్రచారం చేయడం మార్గం కాదు. ముందే మీరు కడుపులో బాధ పెట్టేసుకొని వాళ్ళు అలాగన్నారట వీళ్ళు ఎలాగన్నారంట అని చెప్పి ఓరకునే లూజ్ టాక్ చేయటం మంచిది కాదు అని అంటున్నారు. మన సహోదరుని తిరిగి సహవాసంలో చేర్చుకోవడమే మన గురి, కానీ అతను ఎంత చెడ్డోడో అందరికి చెప్పడం చేయటం కాదు. చాలా చక్కటి వివరణ. ఒంటరిగా వెళ్ళటం ఎందుకో అది ఎంత ప్రాముఖ్యమో చూస్తున్నాం. ఇద్దరు ముగ్గురు సాక్షులు అన్నకాడ కూడా ద్వితీయ ఉపదేశకాన్ని 19:15 ఉన్న రూడు తానే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన ప్రశ్న దగ్గర సుంకరిగా అన్యుడిగా ఎంచటం అన్న ప్రశ్న వచ్చింది కాబట్టి ఇతర ప్రజలు అంటే బయట వారు ఏకైక దేవుడిని ఆరాధించిన వారు అన్యుడు అంటే ఈ పదం కొంచెం అభ్యంతరం అండి. చాలాసార్లు మనం అన్యుడు అన్యుడు అన్యులు అంటాం. అన్యులు అంటే అదేదో వేరు చేసినట్టుగా అంటరానాలజీ చేసినట్టుగా అన్నట్టుగా ఉంటది. బైబిల్లో ఈ పదం వాడబడ్డా అది వినగానే ఇబ్బంది పెట్టే పదం కాబట్టి మనం ఆ పదాన్ని ఇట్లాగే ఇతర ప్రజలు ఎంత చక్కటి పదం వాడారు ఇతర ప్రజలు ఇతర విశ్వాసాలకు చెందిన వారు అన్న పదాలు వాడితే బాగుంటది. బయట వాళ్ళు సుంకరి సుంకం వాడు అంటే శత్రువుల కింద పనిచేస్తూ ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. వీళ్ళు మనవాళ్ళు కాదు, శత్రు సంబంధి, ఇతర విశ్వాసాలకు చెందినవారు అన్నట్టుగా మనం భావించాలని గోమాట అన్నారు. ఒక స్థానిక సంఘంలోని సభ్యుడు తాను చేస్తున్న అపరాధానికి పశ్చాత్తాపడకపోతే అతన్ని సహవాసం నుంచి బహిష్కరించారు. ఇది భావించమను అర్థం చేసుకోమను కాదు, అన్యుడిగా సుంకరిగా ఎవరు ఎంచాలి, ఈ ముగ్గురు ఇద్దరు ఎంచాలి, దీన్ని ఎక్స్కమ్యూనికేషన్ అంటున్నారు, బహిష్కరించడమే అంటున్నారు. దాన్ని అర్థం చేసుకుందాం. అతనికి అత్యంత విలువైనదిగా ఉండవలసిన దాని నుండి అంటే దేవుని ప్రజల సహవాసం నుంచి దూరం చేయడం ద్వారా అతనిలో పశ్చాత్తాపం కలిగించడమే ఇందులో ఉద్దేశం. సామ్యుయేలు ఇక్కడ నువ్వు ఇందాకలా ఆనంద్ అడుగుతుంది ఇదే తీర్పు తీర్చొద్దు అన్న మాట ఉంది కదా, మరి ఇక్కడ తీర్పు తీరుస్తున్నాం కదా అంటున్నాడు. దీన్ని సజీవవాహిని కామెంటరీలో బహిష్కరించాలి అన్న మాటగానే ఉంది కాబట్టి ఇది కాంట్రడిక్షన్ అనిపించట్లేదా నీకు?
అంటే సంఘం క్షేమం కోసం వాళ్ళు బయట వెలివేయడం దాంట్లో ఉద్దేశం కూడా పశ్చాత్తాపడడం మరలా తిరిగి వస్తాడన్న ఉద్దేశం సార్?
అద్భుతంగా చెప్పో, మా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలా
సార్.
మా ప్రశ్న ఏంటి, తీర్పు తీర్చొద్దు అని ఉంది కదా, మరి ఇక్కడ తీర్పు తీరుస్తున్నారు కదా.
దానికి ఇక్కడ క్రాస్ రెఫరెన్స్ కూడా దీంట్లో ఇవ్వలేదు, కానీ మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 అధ్యాయాలను కోట్ చేశారు సార్.
కొరింథీ సంఘంలో ఒక వ్యక్తిని ఎక్స్కమ్యూనికేట్ చేశారు, సంఘంలోంచి బహిష్కరించారు. ఇక్కడేమో చేయమన్నాడు అక్కడ చేశారు, మరి తీర్పు తీర్చొద్దన్న మాటని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది కదా, అది మాట్లాడతలేదు నువ్వు.
అదే సార్, సంఘం మేలు కోసం తీర్పు తీర్చాల్సిన పరిస్థితి ఉంటుంది, బయట వాళ్ళకి తీర్పు తీర్చడం కరెక్ట్ కాదు అన్నది సార్ నా అభిప్రాయం.
అప్పుడు బయటకు వచ్చావు వ్యక్తిగా బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా, ఇంకేమైనా మాట్లాడతారా
సార్? వందనం సార్. సార్, ఇప్పుడు మనం చదివిన 17 మత్తయిసువార్త 5:46 ఈ వచనానికి అర్థం చెప్తున్నారు కదా సార్. మనమేం చేయట్లేదు కదా ఈ వచనంలో ఉన్నట్టు అర్థం ఏంటంటే కింద చెప్తున్నా, ఒక స్థానిక సంఘంలో సభ్యుడు తాను చేస్తున్న అపరాధానికి పశ్చాత్తాప పడకపోతే అతడి సహవాసంలో నుంచి బహిష్కరించాలి అని అట్లా ఒకసారి.
అవును బాబు, తీర్పు తీర్చడమే కదా ఆ వ్యక్తిని బయట పెట్టడం అంటే. ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? చాట్ బాక్స్ లో కూడా మీ అభిప్రాయాలు ఉంటే పంచుకోవచ్చు. అనురాధ ఏలూరు నుంచి తాను మాట్లాడుతా ఉంది, యోహాను 7:24 నుంచి న్యాయమైన తీర్పు తీర్చండి అని ఉంది. తీర్పు తీర్చొద్దని బైబిల్ ఎక్కడా లేదు. నువ్వు కొలుచు కొలత ప్రకారంగానే నీకు కొలత, నువ్వు తీర్పు తీర్చు ప్రకారంగానే నీకు తీర్పు. కాబట్టి ఆనందకి నేను చెప్పగల సమాధానం ఏంటంటే, తీర్పు తీర్చొద్దు అన్న మాట దగ్గర కండిషన్ ఏంటి, నువ్వు ఎలాంటి తీర్పు తీరుస్తున్నావో అలాంటిదే. సో సంఘం ఖచ్చితంగా, సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి విషయంలో డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి. అది తీసుకోవాలని ఎక్కడ ఉంది? పొరింది సంఘంలో ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఆనంద్, నీకేమైనా క్లారిటీ ఇవ్వగలిగామా?
సో సార్ క్లారిటీ ఉంది సార్. ఇది మనకు 1 Corinthians 5:13 వచనంలో క్లియర్ గా ఇచ్చాడు సార్. వెలుపొరు వారికి దేవుడు చెప్తాడు, లోపల వారికి మీరు తీర్పు తీసేవారు అని చెప్పుకుంటున్నాడు సార్. వెలువేమని చెప్తున్నాడు.
అద్భుతం, చక్కగా చెప్పగలిగా. సంఘం బయట వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు, సంఘం లోపడున్న విషయాలు సంఘమే సరి చేసుకోవాలి. సంఘంలో ఆ డిసిప్లిన్ ఉండాలి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. రైట్, బాగుంది, బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ వెళ్దామా. ఇది అనీలు వాక్య భాగం 17:18 మనం మాట్లాడుకున్నాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా 17:18?
ఒక్కటి సార్, ఒక్కటి డౌట్
శామ్యూయేలు.
అంటే నేడు ఈ 3 స్టెప్పుల్లో సంఘాలు జరుగుతా ఉందా సార్?
కొంచెం వివరం చెప్తారా?
అంటే ఇప్పుడు పర్సనల్ గా పోవాలి, తర్వాత సాక్షులు పెట్టుకోవాలి, లేకపోతే సంఘం దగ్గర తీసుకుని రావాలి, ఇట్లా 3 పద్ధతులు ఉన్నాయి కదా సార్. సో ఇట్లా ఉందా లేదా అనేది నా డౌట్ సార్.
డౌట్ ఏం కాదు, నువ్వు అలా స్టేట్మెంట్ ఇచ్చేసావు. సంఘాల్లో ఈ విధానం పాటించట్లేదు, వాక్యం ఈ విధానం చెప్పింది. ఈవెన్ సంఘాల దగ్గర ఉన్న మాట ఏంటంటే, వాడు ఏ తప్పు చేస్తే నీకెందుకు, వాడు ఎలా ఉంటే నీకెందుకు, పట్టించుకోవద్దు, ఎందుకు వచ్చింది తలనొప్పి అన్నట్టుగా ఉంటున్నారు తప్ప, ఇలా చేయకూడదు కదా, ఇది తప్పు కదా, ఇది పొరపాటు కదా అని ఆ వ్యక్తికి చెప్పట్లేదు, ప్రైవేట్ గా చెప్పట్లేదు, నాయకులు చెప్పట్లేదు. ఒకవేళ ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు, మారతలేదు, అలాగని చెప్పి నువ్వు ఎలాగైతే సంఘానికి రావద్దు అని కూడా చెప్పట్లేదు, బలలో చేయొద్దు అని కూడా చెప్పట్లేదు. కానీ చెప్పాలి, అది జరగట్లేదు, అది జరగాలి. బాగుంది నీ అబ్జర్వేషన్. ఇంకేమైనా మాట్లాడతారా?
ప్రైజ్ లార్డ్ బ్రదర్. అలా చెప్తే ఆ సహవాసం నుంచి వెళ్లిపోతారు, ఆ సంఘం నుంచి వెళ్లిపోతారు బ్రదర్. అట్లా వెళ్లిపోవడము సంఘ నాయకుడికి ఇష్టం లేదు. కాబట్టి తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతసేపు మంచి మాటలతో వాళ్ళని టేమ్ చేస్తూ మంచిగా ఉండాలనే ప్రయత్నం, తప్పు చేసినా అది చూసి చూడనట్లుగా మనం చూస్తున్నాం సంఘాల్లో. అట్లా ఎవరిని ఒకరు పోగొట్టుకోవడం వారికి ఇష్టం లేదు బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
అందుకే మరి ఆ చెప్పి ఆ వ్యక్తిని పోగొట్టుకోవడం మంచిదంటారా, పోగొట్టుకోకుండా ఆ వ్యక్తిని అట్లా సంఘంలో కొనసాగించడం మంచిదంటారా?
పోగొట్టుకోవడమే మంచిది, వాస్తవాన్ని గ్రహించాలి కదా బ్రదర్. ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు మరలా. ప్రైజ్ లార్డ్.
పోగొట్టుకోవడం మంచిది అన్న మాటకంటే ఆ వ్యక్తిని పోగొట్టుకోము, మార్చుకుంటాం. మార్చుకోవడానికి ఇది మంచి విధానం, లేకపోతే ఎప్పటికీ మారడం. కాబట్టి మనం డిసిప్లిన్, చర్చ్ లో డిసిప్లిన్ ఉండాలి, సంఘంలో డిసిప్లిన్ ఉండాలి. కాబట్టి మీకు ఇన్ఛార్జిగా పెట్టిన శామ్యూయేలు, లేకపోతే కోఆర్డినేటర్ గా ఉన్న మీరు, సహవాసంలో ఏదైనా సభ్యుల్లో తేడాలు ఉన్నప్పుడు మీరు వాటిని దిద్దుబాటు చేయడానికి కూడా, దిద్దుబాటు చేయడానికి నాయకులుగా నిర్ణయాలు తీసుకోవాలి. మనం మాక్సిమం పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేయం, కానీ మార్చుకోవడం కొరకు చెబుతాం, వెళ్తాం. తమ్ముడా అన్న, ఇది సరైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. నేను మీకు మాట జ్ఞాపకం చేస్తున్నాను, మీ మొదట చిత్తూరు కోఆర్డినేటర్ గా ఉన్న గోవింద స్వామిని మేము చెప్పి చూసాం, వినలేదు, తప్పించేశాం. తప్పించేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఏమైనా మార్చుకొని వస్తాడని చెప్పి. ఆయన ఎస్ఎఫ్జే లేకపోతే నాకు ఇంకేం లేదా అన్నట్టుగా వెళ్ళిపోయాడు. చేసేది ఏముంది? కానీ మనం అట్లాగే భరించడానికి సిద్ధం కాలేదు. బయట ఇలా చేయట్లేదా అన్న, మేమైతే మాత్రం మీ చిత్తూరులో ఆపరేషన్ చేశాం. థ్యాంక్ యూ. ముందుకెళ్దాం, ఇంకేమైనా మాట్లాడతారా?
సార్
ఎస్ బ్రదర్ స్వామి.
సార్ ఇప్పుడు మనం సంఘాలకు వెళ్తున్నాం గానీ సంఘంలో ఉన్న విశ్వాసం అబ్జర్వ్ చేసే అంత లేదు సార్ ఇప్పుడు అంతా, ఎందుకంటే ఎక్కువ సంఘం కావాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. ఈ వెళ్లే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఏ సంఘంలో వెళ్తున్నారో, ఇలాంటి దిద్దుబాటు చేసేటువంటి సంఘాలుగా ఈ రోజు లేవు అనే అనిపిస్తుంది సార్.
చాలా చక్కటి పాయింట్, నేను అగ్రి స్వామితో అగ్రి. నేనేమంటానంటే ఈ వ్యక్తికి సంఘంతో అటాచ్మెంట్ లేదు, నన్ను నా సంఘం బయట పెట్టేస్తుందేమో, నన్ను నా సంఘం దూరం చేసేస్తుందేమో, ఇక నాకు దిక్కే ఉంటది అన్న అంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి నువ్వెవడు నన్ను అడగడానికి అన్నట్టుగానే ఉంటారు. వీళ్ళు అడగరు, వాళ్ళు తీసుకోరు. మేజర్గా ఆ కమ్యూనిటీ మధ్య బాండింగ్ లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. రెండు, వీళ్ళు కూడా ఈ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నది కూడా అతనికి పట్టించుకునే పని లేదు. అంత ఫార్మల్ గ్యాదరింగ్స్ అంతే తప్ప ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కాదు ఇది. ఫ్యామిలీ గ్యాదరింగ్ కింద ఏ సంఘం అయితే ఉంటారో ఆ సంఘంలో నుంచి ఎవరినైనా ఒకరు సరిగ్గా లేకపోతే చెబితే వాళ్ళు వెంటనే తీసుకుంటారు, మార్చుకుంటారు, తప్పైంది అంటారు, ఇంకోసారి జరగదానంటారు, వాళ్ళు మనం పోగొట్టుకోము. రెండు, ఒకవేళ వాళ్ళు మనం పక్కన పెడితే విలవిల్లాడిపోతారు, ఆ వాతావరణం మనం కల్పిస్తే విలవిల్లాడిపోతారు, వెంటనే మళ్ళీ దిద్దుబాటు చేసుకుని రావడానికి ఇష్టపడతారు. ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సంఘాల్లో మిస్ అయింది. గుడ్ అబ్జర్వేషన్, అగ్రి. ఇంకేమైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
యా సురేష్
సార్, అలాంటి అట్మాస్ఫియర్ కలగజేయడానికి ఇప్పుడు అవకాశం లేదు సార్. అప్పుడు సంఘము అని మాట ఉంది, అంటే సార్వత్రిక సంఘం అంతా కనబడుతూ ఉంది. ఇప్పుడంటే సంఘాలు అనేకమైన సంఘాలు ఉంటా ఉన్నాయి కాబట్టి మనం గద్దిస్తే ఇందాక సహోదరులు అన్నట్టుగా ఇంకో సంఘానికి వెళ్ళిపోతా ఉన్నారు సార్. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఈవెన్ ఒక చర్చిలో ఒక చర్చి సంఘ పెద్ద ఉంటాడు, అతను నెలకు ఒక 5,000 రూపాయలు దశమ భాగం ఇచ్చే అతను అయితే, మిగతా వాళ్ళు 100 పదో 5 పదో ఇచ్చేవాళ్ళు అయితే పాస్టర్ గారు, ఈవెన్ పాస్టర్ గారు కూడా అతను గద్దించాడు సార్. అతను తాగుబోతు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, గద్దెచ్చుడు, అలా అయిపోతుంది సార్ సంఘాలు ఇప్పుడు. వందనాలు.
వివరం అడిగితే వివరంలోకి వెళ్ళాలి, వివరంలోకి వెళ్ళకుండా ఈ పాయింట్ ఏంటి చెప్పు.
అంటే సంఘానికి వెలుపల అతను పెట్టడం అనేది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితిని బట్టి సాధ్యం కాదని చెప్తున్నాను సార్.
సాధ్యం కాదు అని అంటున్నావు తప్ప బైబిల్లో ఉంది కదా, మరి ఏం చేద్దాం? సాధ్యాసాధ్యాలకు వెళ్తున్నావు, బైబిల్లో ఉన్న విషయాన్ని ఏం చేద్దాం?
బైబిల్ ఫాలో
అట్లా ఉంచేద్దామా?
ఉంచుకోడు సార్, ఉంచుకోడు సార్, ఖచ్చితంగా బైబిల్ ఫాలో అవ్వాలి. ఆ పులుసుని పిండి కాబట్టి వాడు మనం కడగా ఉంచాలి.
సాధ్యం కాదు అన్న పదం వాడడం కంటే వేరే పదం వాడితే బాగుంటది. చర్చిలో డిసిప్లిన్ ఉండాలి. నేను ఎలా అంటాను సురేష్, నిన్ను మీ ఉయ్యూరులోంచి వెలేసేస్తాం, ఎట్లా ఉంటుంది నీకు? అయినా పర్లేదు నేను ఇలాగా ఉంటానంటావా? మీ గ్రామంలో నుంచి మీ పేటలో నుంచి వెలేసేస్తే నీకు ఎట్లా ఉంటది?
లేదు సార్, మార్చుకుంటాను సార్, మార్చుకుని మళ్ళీ సహవాసంలోనికి వస్తాను సార్.
అదే నీ సంఘంలోంచి నేను వెలేసేస్తే నువ్వు ఎందుకు మార్చుకోలేవు? అది ప్రశ్న ఇక్కడ. మేజర్గా జరుగుతుంది ఏంటంటే దేవుడు సంఘానికి అధికారం ఇచ్చాడు, సంఘ నాయకులకు అధికారం ఇచ్చాడు. అధికారం దెబ్బ కొట్టడం కోసం కాదు కానీ దిద్దుబాటు చేయడం కోసం. దాన్ని ఖచ్చితంగా సంఘంలో జరిగించాలి. అలా జరిగించడానికి ముందు ఆ సంఘంలో ఆ ప్రేమలు ఉంటేనే వాళ్ళు తీసుకోగలుగుతారు, మార్చుకోగలుగుతారు. ఆ ప్రేమలు, ఆ పట్టింపు అవేమి లేవు కానీ తీర్పు తీర్చడానికి మాత్రం ముందు ఉంటామంటే అది అవ్వదు. ఆ ఉండాలి, ఆ ప్రేమలు ఉండాలి, ఆ పట్టింపు ఉండాలి, ఆ కుటుంబ వాతావరణం ఉండాలి. దాన్ని మనం కలిగి ఉన్న సంఘాలకి ఎవరు దూరం గారు. రైట్, ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇందాక సురేష్ అని చెప్పిన దాంట్లో వేరే సంఘం తీసుకుంటున్నారంటే మొన్న ఈ ఆర్ఐటీ వాళ్ళు దీని మీద ఒక స్టడీ మాట్లాడినారు సార్, ఒక పాయింట్. అంటే ఏ సంఘం నుంచి వచ్చేస్తున్నారో వేరే సంఘంలో చేరేటప్పుడు ఆ కొత్తగా చేరే సంఘం వాళ్ళు ఒక కండిషన్ పెడితే, అంటే ప్రీవియస్ సంఘం వాళ్ళు లెటర్ తీసుకుంటారా నువ్వు ఎందుకు వచ్చినావు అనేసి అన్నట్టు మాట్లాడారు, నాకు ఎందుకు కరెక్ట్ అనిపించింది. ఇంకో థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు లెటర్ తీసుకుని పక్క సంఘానికి వెళ్ళాలట, బానే ఉంది కానీ సరే ముందుకెళ్దాం. చాలా చక్కగా చాట్ బాక్స్ లో మాట్లాడుతున్నారు సిరీస అంటుంది తను. వాకింగ్ లోబడేవారు తిరిగి వస్తారు సార్, గద్దిస్తే ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. అదే ఇంకొక సంఘం అన్న మాట దగ్గర కూడా అదేదో వేరే దేవుడిని ఆరాధిస్తుంది కాదు. ఏ సంఘమైనా సరే సరే ఇంకో సంఘానికి వెళ్ళిపోయాడు, ఆ సంఘం దగ్గర కూడా తప్పు చేశాడు, ఆ సంఘం ఇదే పని చేయాలి. అప్పుడు మనుషులు మారుతారు. ఏ సంఘమైనా సరే డిసిప్లిన్ చేయాలి, కానీ సంఘాల్లో డిసిప్లిన్ లేదు. ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్లే దాని ఏమంటారు, తప్పు తప్పుగా అర్థం కావట్లేదు, దిద్దుబాటు కూడా జరగట్లేదు. అది లోపంగా ఉంది, అది మన సంఘాల్లో అది లేకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇక్కడ నా గోల్డెన్ ప్రిన్సిపల్ ఒకటి ఉందండి. నా గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటంటే లోపాలు పాపాలు. లోపాల దగ్గర మనం మాట్లాడకుండా ఉండడం మంచిది, పాపాల దగ్గర మౌనంగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. సో లోపాలు పాపాలు అర్థం కావాలి, అర్థమైతే మనం బాగానే చేయగలుగుతాం. రైట్, ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడతారా?
నాకు ఒక క్వశ్చన్ సార్ ఇక్కడ.
Yes, brother.
ఇప్పుడు సంఘంలో ఎందుకు మనం గద్దించాలి అనేది నాకు క్వశ్చన్ సార్. గద్దించడం ఎందుకు సరి చేయాలి, ఎందుకు గద్దించాలి, గద్దించకపోతే మనకేమన్నా ప్రమాదం ఏమైనా ఉందా అనేది నాకు క్వశ్చన్ వచ్చింది సార్.
నీ క్వశ్చన్ కి ఆధారం ఏంటి గద్దించాలి అన్న మాట ఎక్కడ తీసుకొచ్చావు, ఎన్నో వచ్చిన నుంచి మాట్లాడుతున్నావు?
18వ వచనంలో సార్.
18వ వచనంలో ఎక్కడ ఉంది గద్దించాలి జీవించు
అంటే, సహోదరుడు తప్పు చేసినప్పుడు గద్దించాలని 15 నుంచి ఇట్లా ఉంది కదా సార్, అది ఆ వచనంలో
వచనం మీద సిక్కాన్ అయ్యి ఇక్కడ ఎలా ఉంది కదా, దాన్ని ఎందుకు చేయాలని అడిగితే నేను ఏమైనా డిస్కషన్ పెడతాను. నువ్వు లింక్ లేకుండా పెడితే నేను డిస్కషన్ పెట్టను. రైట్, ముందుకెళ్దాం. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? 17, 18 అనిల్ది మాట్లాడాం అనుకుంటున్నాను. 18లో మీకు క్లారిటీ వచ్చేసి
ఇక్కడ 15వ వచనంలో ఉంది కదా సార్. సార్
ఏముంది?
నావచనంలోనే ఉంది సార్. నావచనంలోనే ఉంది సార్.
గద్దించుము, ఆ గద్దించుము అన్న మాటనే నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివించి మాట్లాడాను కాబట్టి అది దాని మీద నువ్వు డిస్కషన్ అడగొద్దు, వేరేగా అడిగితే అడుగు. నేను అది ఆల్రెడీ క్లారిఫై చేశాను.
సార్ సార్ అదే కొంచెం చదివాను సార్, అది చెప్పమంటే చెప్తాను సార్.
అదే చెప్పాను, అది తెలిసి నీ మనసులో సమాధానం తెలిసి చెప్పేస్తే టైం చేయవద్దు, చెప్పే
సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే సంఘంలో తప్పు చేస్తే సంఘానికి ఏమన్నా వస్తుందా అంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటది అని యెహోషువ 7వ అధ్యాయంలో చదివాను సార్. ఆకాను పాపం చేసినప్పుడు వాళ్ళందరు జాతి పైన పడ్డది కాబట్టి ఈ సంఘంలో తప్పు చేసి సరిదిద్దకపోతే ఖచ్చితంగా మన మీద ప్రభావం ఉంటది, అలాంటి సంఘంగా ఉండాలి, అలాంటి అబ్జర్వేషన్ చేయాలి, అలా ఉండాలని నేను అర్థం చేసుకున్నాను సార్ అనుకుంటున్నాను సార్.
అగ్రి. ఎప్పుడైనా సరే సంఘంలో పరిశుద్ధత లేకపోతే దేవుడే ఆ సంఘాన్ని వదిలేస్తాడు. దేవుడు ఆ సంఘాన్ని వదిలేసి దేవుడు ఆ సంఘాన్ని పని చేసే బదులు ఆ తప్పు చేసిన వాడు పని చేస్తే సంఘం బాగుంటది, వాడు బాగుంటాడు, అన్ని బాగుంటాయి తప్ప డిసిప్లిన్ చాలా మంచిది. డిసిప్లిన్ లేకుండా వదిలేస్తే మాత్రం ఆ సంఘంలో ప్రభు ఉండడు అని తను అంటాడు. అగ్రి, ముందుకెళ్దాం. 17, 18 ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? త్వరగా మాట్లాడాలి, అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా 6 నిమిషాలు ఉంది, 6 నిమిషాలు ఆపేస్తాను, రేపు కంప్లీట్ చేద్దాం. రేపు కాస్త తొందరగా పరిగెడదాము, అందుకోసం మీరు రేపు ఇంకా బెటర్ గా ప్రిపేర్డ్ తో ఉంటే బాగుంటది. ఇది కొత్త సబ్జెక్ట్, ఫైవ్ అవసరం కూడా మనకి, ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, మాట్లాడేస్తున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా? నెక్స్ట్ వాక్య భాగం సూర్య, 19, 20 వచనాలు. సూర్య, నీ వాక్య భాగంలో మాట్లాడేవి ఏమన్నా ఉన్నాయా?
సార్ నాకు అర్థమైంది సార్, ఏదైనా ప్రశ్న ఉంటే చెప్పగలుగుతాను సార్.
చాలా మంచి మాట, సూర్య ప్రిపేర్డ్ గా ఉన్నాడు, ఏమైనా మీకు ప్రశ్న ఉంటే క్లారిఫై చేయగలుగుతాడు. స్టడీ టీమ్, 19, 20లో ఏమన్నా మాట్లాడతారా? ఏమి ప్రశ్నలు లేకపోతే ప్రశ్నలు లేవని చెప్తే ముందుకెళ్తాం కదండి, అదన్నా మాట్లాడండి. సందీప్ అంటాడు దేవుడు సాతాను వెళ్తాడు. ఒకవేళ ఆ సంఘంలో దిద్దుబాటు లేకపోతే విచ్చలబెడతాను ఉంటే ఆ సంఘానికి దేవుడిగా సాతాను మారతాడని చెప్పి అంటాడు. చక్కటి మాట. ఏసమ్మ, ప్రశ్నలు ఏమి లేవు అన్నారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొకరే మాట్లాడతారా? ప్రశ్నలు ఏమి లేరో మాట్లాడదు, ముందుకెళ్తా.
19వ వచనంలో ఒక మాట సార్, 19వ వచనంలో మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే, ఏది వేడుకున్నా ఇస్తాడా, దేనిని వేడుకోవాలి అనేది
అంటే ఇక దేనిని గూర్చి అని అంటే ఏదైనా వస్తుందా లేకపోతే ఇక్కడ ఏమైనా వేరే ఆలోచన ఉందా అని అడుగుతున్నాడు. దీనికి వెళ్ళడానికి ముందు మీరు అడుగుతారేమని ఇందాక నన్ను చూస్తూ ఆగిపోయాను, నేను అడిగేస్తున్నాను. 18 అనిల్ బ్రదర్ నీ వాక్య భాగంలో భూమి మీద బంధిస్తే పరలోకమందు బంధించబడుతుందా, దీని మీద ఏమన్నా మాట్లాడతావా? భూమి మీద విప్పితే పరలోకమందు విప్పబడుతుందా, నీ ఆలోచన మాట్లాడతావా 18వ వచనం మీద?
సార్ వందనాలు సార్.
ఎస్
సార్, ఆ మాటకు మనం అంటే దేవుని చిత్తానుసారంగా ఏ విషయాన్నైనా మనము నిషేధించినట లేదా బంధిస్తే అది పరలోక మందు బంధించబడతా సార్? అదేవిధంగా దేవుని చిత్తానుసారంగా మనము విడుదల చేస్తే లేదు తీర్మానంలో ప్రార్థిస్తే అది పరలోకంలో కూడా ఇస్తారని చెప్పి నేను అనుకున్నాను సార్. స్టడీ చేసినంత నాకు అర్థమైంది సార్.
దేవుని చిత్తానుసారంగా చేస్తే జరుగుతుంది, మాట బాగుంది. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా 18వ వచనం మీద, బంధించటం విప్పటం దాని మీద ఏమైనా మాట్లాడతారా?
ఆల్రెడీ మత్తయి సువార్త 16:19 కూడా ఈ మాట ఉంది, పరలోక తాళపు చెవులు ఆల్రెడీ దేవుడు పేతురికి ఇచ్చేశాడు కాబట్టి అక్కడే చెప్తాడు, భూలోకంలో నువ్వేవి బంధిస్తే అది పరలోకం కూడా బంధించబడుతుందని పేతురికి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విప్పబడుతుంది, దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడని కూడా నేను అనుకుంటున్నాను బ్రదర్. ఆల్రెడీ తాళపు చెవులు ఇచ్చేశాడు పరలోక తాళపు చెవి.
చాలా చక్కటి మాట. 16వ అధ్యాయంలో పేదరికి ఆ మాట ఉంది. ఇది ఏదో పేదరికే కాదు, సంఘానికి కూడా అధికారం ఉంది. పేదరికే కాదు అధికారం, సంఘానికి కూడా అధికారం ఉందని మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా దీని మీద? నేను ఒక్కసారి కామెంట్ చదివేస్తా 17:18 ఇక చాలా చక్కగా మాట్లాడుతున్నమాట. ఇక్కడ సంఘం అంటే స్థానికంగా ఉన్న విశ్వాసుల గుంపు, సంఘము అంటే ఇది లోకల్ అసెంబ్లీ. అందుకే వాస్తవానికి ఈ పాయింట్ కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. సార్వత్రిక సంఘం కిందకి అందరం వచ్చినా మనం ఎదిగేది మాత్రం స్థానిక సంఘంలోనే. మనల్ని ఎవరో ఒకరు చూడాలి, మన తప్పు సరిదిద్దాలి, మనల్ని మనకు నచ్చ చెప్పాలి, మన చేయి పట్టుకుని నడిపించాలి. సార్వత్రిక సంఘంలో మనల్ని మనకి మేలు కలిగేది స్థానిక సంఘంలో. మేము స్థానిక సంఘంలో ఉండవండి, ఉదయం 5 గంటలకు ఆరాధనకు వచ్చి కూర్చుంటాము, ఈ 500 మంది గుంపులు నన్ను ఎవరు అడగరు కాబట్టి నాకు బాగానే ఉంది, అలాగా అది సాయంత్రం దాంట్లోకి వెళ్ళామనుకోండి, నువ్వు మాట్లాడు, నువ్వు పాట పాడు అని చెప్పేసి ఓ నన్ను పట్టించుకుంటారు. ఆ పట్టించుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సెంటర్ కాన్ఫరెన్స్ లో మాత్రమే కూర్చుంటానంటే మీరు నష్టపోతారు. స్థానిక సంఘంలోనే మిమ్మల్ని పట్టించుకుంటారు, పెద్ద పెద్ద గుంపుల్లో మిమ్మల్ని పట్టించుకోరు, చిన్న గుంపులే మిమ్మల్ని పట్టించుకుంటాయి. దాన్ని మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత అన్యులు సుంకర్లు అన్న మాట కూడా మనం చూసేసాం ఆల్రెడీ ఇక్కడ. ఈ మాట అర్థం చేసుకోవాలి. అతనికి అత్యంత విలువైనదిగా ఉండవలసినది సంఘం. దాని నుంచి అంటే దేవుని ప్రజల సహవాసం నుంచి దూరం చేయడం ద్వారా అతనిలో పశ్చాత్తాపం కలుగుతుంది. అత్యంత విలువైనదిగా స్థానిక సంఘం ఉండాలి. నేను దీన్ని ఎలా అంటానండి, మన ఇంట్లోంచి మెడపెట్టుకుని బయటికి గెంటేస్తే మనకి ఎట్లా ఉంటది, మన కాలనీలో నుంచి మనల్ని బయటకు పొమ్మంటే మనకి ఎట్లా ఉంటది, మన సంఘంలో నుంచి మనల్ని బయటికి పంపించేస్తారన్న భయం ఉండాలి. అంత ఇంపుగా, అంత పరిశుద్ధంగా, అంత మంచి వాతావరణంగా సంఘం ఉండాలి. ఆ దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు, దాన్ని మనం అర్థం చేసుకుందాం. తర్వాత 18 బంధించడం కోసం మాట్లాడింది అమ్మ, ఈ మాట చెప్పింది. పేతురుకు 16:19 ఉన్నట్లుగానే బంధించడానికి, విడుదల చేయడానికి ఆ శిష్యుడికి అందరికీ అధికారం ఉన్నట్టుగా ఇక్కడ రాసి ఉంది. సో ఆ పేతురికే కాదు అధికారం, పరలోకపు రాజపు తాళపు చెవి పేతురు దగ్గరే కాదు, బంధించి విప్పే అధికారం పేతురికే కాదు, సంఘ నాయకులకు ఇవ్వబడింది, సంఘ సభ్యులకు ఇవ్వబడింది, మనకి ఇవ్వబడ్డ అధికారము. దీన్ని అర్థం చేసుకోవటం మంచిది. సో సమయం అయిపోయింది, నేను 19 నుంచి 8 వచనాల దాకా 35 దాకా తీసుకోవాలి. దేవుడే మనకు సహాయం చేయాలి, రేపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. రేపు చూద్దాం, టైం అయిపోయింది, టైం అయిపోయింది, క్లోజ్ చేసేయాలి, తప్పదు నేను ఎండ్ చేయాలి. ఒకరు సమయం తీసుకుని విన్న మాటలను బట్టి స్థుతులు చెల్లిస్తే మనం మళ్ళా 7కి మనం క్లోజ్ చేయాలి. ఒకరు సమయం తీసుకొని విన్న మాటలను బట్టి స్థుతించండి. స్టడీ టీం ఒకరు తీసుకొని స్థుతులు చెల్లించండి. నీళ్ళు తీసుకోమ్మా, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి అయినా, నీ వాయిస్ లోలో ఉందా నీరు ఒకసారి ఇప్పుడు బాగుంది చూడు. ఉదయ కాలమున ప్రభువ మమ్మల్ని అందరూ అయా తండ్రి ప్రభు మీరు స్థిరపరచి తండ్రి ప్రభు అయా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా నాయనా. అయా జ్ఞానం లేని వారము అయా మీ జ్ఞానముతో నింపి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయమును మాకు అనుగ్రహించి అయా పరిశుద్ధ గ్రంథములోని లేఖనములను తండ్రి ప్రభు పరిశోధించి తండ్రి ప్రభు అర్థవంతంగా తెలుసుకున్నట్టుకు తండ్రి ప్రభు మా జీవితానికి ప్రయోజనకరంగా ఉండుటకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు. ఉదయ కాలము నుంచి తండ్రి ప్రభు అయా మీ ఆత్మ సారథ్యముతో మీరు ఇంతవరకు నడిపించిన విధానానికే మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో రాచా తండ్రి అయా జరిగినటువంటి పోషన్స్ నుంచి తండ్రి ప్రభు అయా మీరు చేసినటువంటి మహా గొప్ప కృప కొరకై అయా మా జీవితానికి మేలుకరంగా మేము తీసుకున్నటకు ప్రయోజనకరంగా తండ్రి ప్రభు ఉండే ప్రతి అంశమును తండ్రి ప్రభు అయా చర్చలోకి తండ్రి మీరు నడిపించినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. అయా తండ్రి ప్రభు ఇంతవరకు తండ్రి ప్రభు నడిపించిన మీ దాసుని కూడా తండ్రి ప్రభు బట్టి వందనాలు స్తోత్రములు. అయా అర్థవంతంగా తండ్రి ప్రతి విషయమును అదే మాకు నేర్పిస్తూ అయా అర్థవంతంగా తండ్రి ప్రభు బోధిస్తూ అయా తండ్రి ముందుకు సాగిస్తున్నందుకు వందనాలు స్తోత్రములు. దేవా ఇంతవరకు చేసినటువంటి మహా గొప్ప కృప కొరకే మీకు వందనాలు స్తోత్రములు. ఇంకా జరగబోయే తండ్రి ప్రతి అంశమును కూడా తండ్రి ప్రభు అయా మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాము. ప్రతి విషయంలోనూ తండ్రి ప్రభు మా జీవితానికి మేలుకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి అయా అర్థవంతంగా తండ్రి ప్రభు తెలుసుకున్నట్టుకు సహాయం కృపను అనుగ్రహించమని అయా తండ్రి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా తండ్రి ప్రభు ఉదయం నుంచి తండ్రి ప్రభు ఇంతవరకు మీరు చేసిన కృప కొరకే మీకు వందనాలు స్తోత్రములు తెలియపరుచుకుంటూ నజడని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడి పొందుకున్న పరమ తండ్రి ఆమేన్. సార్ వందనాలు సార్.
అనేది వందనాలు. స్టడీ టీం చిత్తూరు టీం యాక్టివ్ గా ఉన్నారు, వందనాలు. రేపు కాస్త